అన్ని జాతుల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని వృత్తుల వాళ్ళు కలిసి ఉన్నారు. నిత్యం చెట్లకు పువ్వులుండేవి, పళ్ళుండేవి, హాయిగా వర్షాలు కురిసేవి, చల్ల గాలి వీచేవి, ఎవరికి ఏ కష్టమూ ఉండేది కాదు. రామచంద్రుడు పరిపాలనలో ఎవరికి ఏ కోరిక ఉంటే ఆ కోరిక తీరింది. ఈ విధంగా రామచంద్రుడు పరిపాలన చేశాడు. ఎంతకాలం పరిపాలన చేశాడు? దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ భ్రాతృభిస్సహిత శ్రీమాన్ రామో రాజ్యమకారయత్. 11,000 సంవత్సరములు రామచంద్రుడు ఈ భూమండలాన్ని పరిపాలించాడు. పరిపాలనలో అందరూ ఐశ్వర్యవంతులుగా ఉన్నారు, అందరూ సుఖంగానే బ్రతికారు, అందరికీ పుత్రులు పుత్రికులు ఉన్నారు, మనువులు మనువరాళ్ళు ఉన్నారు. చిన్నపిల్లలు కన్న తల్లిదండ్రుల ముందు ఒక్కడు చచ్చిపోలేదట. తండ్రి కొడుక్కి పిండం పెట్టడం మహాపాపం అని శాస్త్రం. అంటే ఏమిటనమాట, తండ్రి బతుకుండా కొడుకు చచ్చిపోవడం దరిద్రమే కదా, పాపమే కదా. కానీ రాముడి పరిపాలనలో నచస్వ వృద్ధ బాలానాం ప్రేతకార్యాణి కుర్వతి అన్నాడు. అంటే ముసలివాడు పడుచువాడికి పిండం పెట్టలేదు, ప్రేతకార్యము చెయ్యలేదు. అనగా వార్ధక్యంలో మరణించారు తప్ప యౌవనములో చచ్చిపోయినవాడు, చిన్న వయస్సులో చచ్చిపోయినవాడు ఒక్కడు కూడా లేడనమాట. ఇంత బాగా రాజ్య పరిపాలన చేసి ఆ రామచంద్రుడు ప్రజలను ఆనందపెట్టి అందరితో కలిసి తన ఆత్మలోకమైన వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఇది రామపట్టాభిషేక ఘట్టం, రామచంద్రుడి యొక్క పరిపాలన యొక్క రహస్యము. ఇది అత్యద్భుతమైన కావ్యం. ధన్యం యశస్యం ఆయుష్యం రాజ్యాంచ విజయావహం ఆది కావ్యమిదం త్వరషం పురా వాల్మీకి నాకృతం. మొట్టమొదట కావ్యం, చరిత్రలో మొదటి కావ్యం ఆది కావ్యం రామాయణం. ఒకనొకప్పుడు వాల్మీకి మహర్షి చేత రచింపబడిన కావ్యం, పరమ పవిత్రమైన కావ్యం. ఈ కావ్యాన్ని శ్రద్ధాశక్తులతో విన్నవాళ్ళు ఏది కోరుకుంటే అది అవుతుంది. పుత్ర కామస్తు పుత్రాన్వయి, నాకు కొడుకు కావాలి అనుకున్న స్త్రీ, అందులో ముఖ్యంగా గర్భవతి, ఈ ఘట్టాన్ని వింటే ఆవిడకి మంచి కొడుకు పుడతాడు. కొడుకే కావాలనుకుంటే కొడుకు పుడతాడు. ధనకామో ధనానిచ నాకు డబ్బు కావాలనుకున్న వాడికి డబ్బు వచ్చి తీరుతుంది. లభతే మనుజోలోకే శ్రుత్వా రామాభిషేచనం. తామనుకున్న వాళ్ళని పొందగలుగుతారట. ఉదాహరణకి ఒక ఆయన అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. వాళ్ళ నాన్నగారు ఇక్కడ పురాణం పారాయణ చేస్తున్నాడు. మా అబ్బాయిని చూడాలి, మా అబ్బాయిని చూడాలనుకుంటే వాళ్ళ అబ్బాయి వచ్చేస్తాడట. ఈ ఊళ్ళోనే ఉద్యోగం వస్తుంది ఆయనకి. మా వాళ్ళు మా దగ్గర ఉండాలని కోరుకుని ఈ రామాయణం చదివినా విన్నా ఈ పట్టాభిషేక ఘట్టం శ్రద్ధతో వింటే వాళ్ళు అనుకున్న వాళ్ళు వాళ్ళ దగ్గరకు వస్తారన్నమాట. పిల్లలకు దూరంగా ఎందుకు బతకడం? అదో బతుకైనా మా అబ్బాయి గొప్ప ఉద్యోగం చేస్తున్నాడు, మా అమ్మాయి మంచి ఉద్యోగం చేస్తుంది అనుకోవడమే కానీ, వాడేమో అమెరికా, నువ్వక్కడా నేనెక్కడ, ఇంకా కలిసేది ఎక్కడో, నువ్వక్కడా నేనెక్కడ అని పాడుకుంటే ఏం ఉపయోగం ఉంది? చచ్చాక వాడు రాడు సమయానికి, రాడు ఈ తండ్రికి పిండం పెట్టడానికి, ఈ తల్లికి కొరి పెట్టడానికి రాడు. అప్పుడు వాడు ఎక్కడ ఉద్యోగం చేస్తేనే, లేకపోతే వాడికి ఎంత డబ్బు ఉంటేనే, మన పిల్లలు వేళకు అన్ని కార్యములు చేయగలిగితే, అప్పుడప్పుడు వాళ్ళతో కలిసి కాలక్షేపం చేస్తే అప్పుడు ఆనందం అన్నమాట. ఇంత డబ్బు ఉంటే ఉపయోగం కదా, డబ్బు చివరికి డబ్బు తప్ప. పిల్లలకు దూరంగా బ్రతికేటటువంటి జీవితం దుర్భర జీవితం అని, ఆ జీవితం ఎవరికి రాకూడదని మన పురాణాల్లో చెప్పారు. తల్లిదండ్రులు అందుబాటులో ఉండాలి ఎంతో కొంత, తల్లిదండ్రులకు పిల్లలు. కాబట్టి ఇది శ్రద్ధతో వింటే చదివితే మన పిల్లలు మనకి దగ్గరగా వస్తారు, అనుకున్న వాళ్ళని బంధువుల్ని చూడగలుగుతాం. ఎలక్షన్లో పోటీ చేసేవాళ్ళు పదవులు కోరుకున్న వాళ్ళట పొంది తీరుతారు. ఇక సంసారంలో తగాదా పడే భార్యాభర్తలు చాలామంది ఉంటారుగా పాపం. ఈ దిక్మాలమ్మగుడు నాకు ఎక్కడ దొరికాడండి అని, ఆవిడ ఈ దౌర్భాగ్యాలు దొరికిందని ఈయన అనుకున్న వాళ్ళు, ఇది కనుక శ్రద్ధతో వింటే ఇక ఆ రోజు నుంచి భార్యామణి నువ్వే నా స్వర్గం, నువ్వే నా జీవితం అని భర్త అంటాడు. ఆ తర్వాత భార్యామణి కూడా ఓహో ప్రేయసి స్వర్గాదపి గరీయసి అంటూ కబుర్లు చెప్పుకుంటారు ఇద్దరు. ఈ విధంగా భార్యాభర్తల మధ్యలో ఉన్న తగాదాలు పోయి ఐకమత్యం రావాలంటే ఈ కథ శ్రద్ధగా వినాలి. ఇందులో రాశాడు సుస్పష్టంగా, రాఘవేణ యథామాథ సుమిత్ర లక్ష్మణేనచ. తల్లిదండ్రులు పిల్లలు వింటే రాముడికి కౌశల్య వంటి తల్లి ఎలాగో ఈ తల్లి కొడుకు అలా తయారవుతారు. అంటే తల్లి కాసేపు కౌశల్య అయిపోతుంది, కొడుకు రాముడు అయిపోతాడు. మా అబ్బాయి రాముడు లాంటి వాడండి అని తల్లి అంటుంది, మా అమ్మ కౌశల్య లాంటిదని కొడుకు అంటాడు. అందుకని తల్లి కొడుకులు తండ్రి కొడుకులు ఇది వింటే వాళ్ళలో బంధం పెరుగుతుంది. ప్రేమ పెరిగిపోతుంది, భార్యాభర్తల్లో ఐకమత్యం పెరుగుతుంది, ఇంకా తమ్ముళ్ళు భరతుళ్ళు లాంటి వాడు దొరుకుతారు. దిక్కుమాలిన అన్నయ్య, నిన్ను బ్లాక్ లిస్టులో పెట్టాను, నాకు ఫోన్ చేయకు అనే తమ్ముడు కనుక ఇది వింటే, లేక అన్నగారు ఇది వింటే, భరతేనైవ కైకేయి జీవపుత్రాస్తథా ప్రియ, భరతుడు లాంటి కొడుకులు కైకేయికి ఎలా పుట్టాలో అలా పుడతారు మనకి. అప్పుడు అన్నదమ్ముల మధ్యలో ఐకమత్యం పెరుగుతుంది. తమ్ముడు అన్నయ్యని రాముణ్ణి పూజించినట్టు పూజిస్తాడు, అన్నగారు తమ్ముణ్ణి లక్ష్మణుణ్ణి భరతుణ్ణి ప్రేమించినట్టు ప్రేమిస్తాడు. ఈ కావ్యం విజయమును చేకూర్చే కావ్యం, అందుకే అసలు ఈ కావ్యమునకే విజయము అని పేరు అన్నమాట. రామస్య విజయం చేయవ సర్వం అక్లిష్ట కర్మణ, ఇది రాముడి విజయం. ఈ కావ్యం రామాయణం అంటే రాముడు పొందిన విజయ ఘట్టాలతో కూడినది. ఈ ఘట్టం శ్రద్ధగా వినడం వల్ల సకల శుభాలు లభిస్తాయి. శ్రద్ధతో వినాలట, కోపం విడిచిపెట్టి వినాలి. అలాంటి వాళ్ళు దుర్గాణ్యతి తరత్యసౌ, తీవ్రమైన కష్టాలను ఉంటాయి కొన్ని కొన్ని కష్టాలు మామూలు కష్టాలు కాదు బాబో, ఆ కష్టాలను వర్ణించలేవు సినిమా కష్టాలు. హీరో గారికి గుడ్డి చెల్లెలు, కుంటి తమ్ముడు, నడుము వంగిపోయిన తండ్రి గారు, కథలు లేని తల్లి, ఈ గందరగోళం చూపిస్తాడే, వీటిని తీవ్ర కష్టాలు అంటారు. ఆ కష్టాల్లోంచి బయటపడాలంటే ఈ కావ్యం శ్రద్ధతో వినాలి. ఇక కొంతమంది ప్రవాసంలో ఉంటారే, ఈ దేశం కాకుండా విదేశంలో, వాళ్ళని చూడాలనిపించింది. అక్కగారేమో హైదరాబాద్లో ఉంది, చెల్లెలు గారు ఆఫ్రికాలో ఉంది, తమ్ముడు గారు ఫ్లారిడాలో ఉన్నాడు. ప్రవాసం అంటారు దీన్ని, తలో చోట ఉన్నారు. వీళ్ళందరూ ఓ చోట ఉండాలనుకున్నారు రిటైర్ అయ్యాక. అప్పుడు ఇది కనుక శ్రద్ధతో వింటే, సమాగమం ప్రవాసంతే లభతే చాపి బాంధవై, ఎక్కడో ప్రవాసం చేస్తున్న దూరంగా నివసిస్తున్న బంధువులంతా ఒక చోటకు వచ్చి కలిసి ఉండగలుగుతారు, సుఖంగా బ్రతకగలుగుతారు. ఇంకా ఇళ్లల్లో విఘ్న దేవతలు కొన్ని ఉంటాయి. సుస్పష్టంగా చెబుతున్నాను, వాస్తు దోషాలు ఉన్నాయి, ఉన్నాయి. కాబట్టి రామాయణం ఏముందో తెలుసా, వినాయకాశ్చ శామ్యంతి గృహే తిష్టంతి యస్యవై, మీ ఇళ్లల్లో ఉన్నటువంటి విఘ్న దేవతలు నశిస్తారు, విఘ్నములు కలిగించే కొన్ని దుష్టశక్తులు రామాయణం ఇంట్లో వింటే, రామాయణం చదివితే పోతాయని చెప్పారు. అంటే మనం దాన్ని వ్యతిరేకిస్తే రామాయణాన్ని వ్యతిరేకించినట్టు. 115వ శ్లోకంలో ఉంది, కావాలంటే ఎవరన్నా చూసుకోండి. ఇక్కడ ఇంట్లో ఇది శ్రద్ధతో వింటే చదివితే వినాయకాశ్చ శామ్యంతి గృహే తిష్టంతి యస్య వై, సుస్పష్టముగా చెప్పారు. ఏమండి బృహస్పతి లాంటి వాళ్ళు వాస్తుశాస్త్రం రాశారు, ఇవాళంటే కొంతమందికి చేతగాక దాన్ని పాడు చేయొచ్చు, అది వేరే విషయం. జ్యోతిష్శాస్త్రం చాలా గొప్పది, వేదములు ఒక భాగం, వేదమునకు ఆ రంగములు ఉన్నాయి. ఆ ఆరంగములు మీకు తెలుసున్నవే, శిక్ష, వ్యాకరణం, జ్యోతిషం, కల్పం, నిరుక్తం, ఛందస్సు. ఈ ఆరింటిని షడంగములు అంటారు, వేదాంగాలు అంటారు. అందులో ఒకటి జ్యోతిషం అంటే అది లేకపోవటం లేదు, కాకపోతే అరకొరగాళ్ళు చేతకాని వాళ్ళు చెప్పడం వల్ల అది పాడైపోవచ్చు. కాబట్టి శాస్త్రమును తిట్టకూడదు అక్కడ, శాస్త్రములు చెప్పే లోపం కలిగిన వాడిని కావాలంటే నీకు తిట్టు. అంతేగాని వాస్తు లేదు, నీ మొహం లేదు అంటే నువ్వు నాస్తికుడివి. సుస్పష్టంగా రామాయణంలో చెప్పారు, ఇంటిలో కొన్ని దోషాలు ఉంటాయి, ఆ దోషాలను కలిగించే వినాయకులు ఉంటారు, ఆ విఘ్న దేవతలు, ఆ విఘ్నాలు, ఆ దోషాలు, ఆ భూతాలు, ఇవి ఇంట్లో చదివించుకున్నా విన్నా నశించిపోతాయి. మహారాజులకు విజయం కలిగిస్తుంది, అంటే అధికారంలో ఉన్నవాడికి విజయం కలిగిస్తుంది. స్నానం చేశాక స్త్రీ బయటున్న తర్వాత 4వ రోజు స్నానం పూర్తయ్యాక, ఈ పురాణం వెంట మొదలు పెడితే 4 రోజులు గడిచిన తర్వాత రామాయణం వింటే అటువంటి వాళ్ళకి బంగారం లాంటి కొడుకు పుడతాడు. స్త్రియో రజస్వలాశ్రుత్వ పుత్రాన్ సోయురనుత్తమాన్, రజస్వలయైన స్త్రీ అనగా బయట ఉన్న తరువాత 4వ రోజు స్నానం పూర్తయ్యాక 5వ రోజు మొదలుపెట్టి వరుసగా కొద్ది రోజుల పాటు ఈ రామాయణమును శ్రద్ధగా స్త్రీ వింటే ఆవిడ జాతకంలో పిల్లల యోగం లేకపోయినా, లేక జాతకంలో కేవలం ఆడపిల్లలే పుట్టే యోగం ఉన్నా, వాళ్ళకి బంగారం లాంటి కొడుకులు పుడతారు. అది శాస్త్ర నియమం, సమ్మతం అది. అందుకే ఇక్కడ పుత్రాన్ సూయుహు అనుత్తమాన్, ఉత్తములైన కొడుకులు పుడతారని చెప్పారు. నమ్మి చేసిన వాళ్ళకి అందరికీ అలాంటి కొడుకులు పుట్టారు. ఈ పుస్తకం కనీసం చదవలేకపోయినా పూజయంశ్చ పఠంశ్చేమ ఇతిహాసం పురాతనం, ఈ ఇతిహాసాన్ని, ప్రాచీన కాలపు ఈ గ్రంథాన్ని శ్రద్ధతో పూజించండి, సకల పాపముల నుంచి విముక్తి పొందుతారట. అందరూ పుస్తకాలు చదవలేరు కదండి, చదవలేని వాళ్ళు కనీసం ఈ పుస్తకం మీద ఒక్క పువ్వు పెట్టి, మళ్ళీ పుస్తకం పాడైపోయేలాగా నీళ్లు ఉన్న పువ్వు పెట్టకుండా పొడి పువ్వు పెట్టి పూజిస్తే వాడు సర్వపాపాత్ ప్రముచ్యేత, అన్ని పాపముల నుంచి విముక్తుడవుతాడు. దీర్ఘమాయురవాప్పును యాత్తు, ఆయువు పెంచుకుంటాడు. 25 ఏళ్ళకి చచ్చిపోయేవాడు 80 ఏళ్ళు బతుకుతాడు, 80 ఏళ్ళకు పోవలసిన వాడు 100 ఏళ్ళు ఆరోగ్యంగా బతుకుతాడు. ఇక అందరికీ గౌరవం తెచ్చిపెడుతుంది ఈ గ్రంథం. శ్రీమన్నారాయణ కటాక్షం అందిస్తుంది ఈ గ్రంథం. ఆదిదేవో మహాబాహు హరిర్నారాయణ ప్రభు సాక్షాద్ రామో రఘుశ్రేష్ట శేషో లక్ష్మణ ఉచ్యతే. ఆదిదేవుడు శ్రీమన్నారాయణుడు మహానుభావుడు మన కోసం భూలోకంలో పరిపూర్ణ మానవుడిగా అవతరించాడు. ఆ మానవుడే రామచంద్రుడు అన్నారు ఈ శ్లోకంలో. ఆదిశేషుడు లక్ష్మణుడిగా పుట్టాడు. అందుకే ఈ కావ్యం ఇంత గొప్పది. ఆ మహాత్ముడైన ఆదిశేషుడు విష్ణువు ఆ ఇద్దరి అవతారానికి సంబంధించిన ఈ ఘట్టం బాగా శ్రద్ధతో వింటే కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియశ్చ ముఖ్య సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువిచార్థ సిద్ధిం. ఈ కావ్యం విన్నవారికి కుటుంబ వృద్ధి కలుగుతుంది, ధనం ధాన్యం అంతకంతకీ పెరుగుతాయి, భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం కలుగుతుంది. జీవితంలోకి వీడికి పెళ్లి కాదు అనుకున్న వాళ్ళు ఉంటారే, కొంతమందికి ఎంత ప్రయత్నించినా పెళ్ళి అవ్వదు. ఆ పెళ్లి కాని వాళ్ళు ఇది శ్రద్ధతో విని నాకు పెళ్లి కావాలనుకుంటే గ్యారంటీగా పెళ్ళి అవుతుంది. భక్తితో శ్రద్ధతో వింటే పురుషుడికి పెళ్ళవుతుంది ఎంత వయసు వచ్చినా, స్త్రీకి కూడా సమయానికి అనుకూలంగా ఒక భర్త మంచి భర్త దొరుకుతాడు. అది కూడా ఇక్కడ పురాణానికి వినడానికి వచ్చిన ఇలాంటి పుణ్యాత్ములైన భర్తలు దొరుకుతారు. ఇలాంటి భర్తలు కూడా దొరకడం అదృష్టం కదా. మరి
ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖంచ శ్రోతవ్యమేతన్ నియమేన సద్భిహి ఆఖ్యానమోజస్కర మృద్ధికామయీ.
ఈ కావ్యం ఆయువు పెంచుతుంది, ఆరోగ్యాన్ని పెంచుతుంది, శుభం పెంచుతుంది, కీర్తి పెంచుతుంది, అన్నదమ్ములను కలుపుతుంది. సౌభ్రాతృకము అంటే మంచి సోదరులయ్యేలా చేస్తుంది అని అర్థం. అన్నకి తమ్ముడు, తమ్ముడికి అన్నయ్య స్నేహంగా తోడుగా చేదోడు వాదోడుగా ఉంటారు. అలా అన్నదమ్ముల్ని కలుపుతుంది. సౌభ్రాతృత్వం అనకూడస్తామండి, సౌభ్రాత్తరము అనాలి. భ్రాతృత్వము దానికి సూచరగానే ఆ భ్రాతృత్వంలో ఉన్నది లోపించి సౌభ్రాత్రం అనాలి. అలాంటి సౌభ్రాత్రకం ఈ రామాయణ శ్రవణం. బుద్ధికరం తెలివి పెరుగుతుంది, సుఖాలు కూడా ప్రసాదిస్తుంది. అన్ని రకములుగా తేజస్సు ఓజస్సు వృద్ధి వృద్ధి పెరుగుతుంది. ఏవమేతత్పురావృత్తం ఆఖ్యానం భద్రమస్తువః ప్రవ్యాహరత విశ్రద్ధం బలం విష్ణో ప్రవర్ధతాం. ఇది ఇతిహాసం అంటే ఇలా ఉన్నది అని అర్థం. ఇతి హ ఆస, ఇది ఇట్లు ఉండెను అని అర్థం. ఇతిహాసం అంటే ఉన్నది ఉన్నట్టుగా రాశాను తప్ప ఇందులో నేనేమీ కల్పించలేదు అన్నాడు వాల్మీకి. అలాంటి ఈ కావ్యం శ్రద్ధతో విన్న వాళ్ళకి ఎప్పుడూ భద్రమే, మీ అందరికీ భద్రమవుగాక అని కొసమెరుపుగా చెప్పాడు. మీరేం చేయాలట? ఈ కథ విన్నప్పుడు విష్ణువు యొక్క బలం పెరుగ్గా కానాలి. భగవంతుడి బలం పెరుగ్గా కంటే అప్పుడు మన బలం పెరుగుతుంది. భగవంతుడికి జయం కోరితే ఆ జయం మనకి. అందుకే మీరు ఏమనాలి? బలం అనండి. బలం విష్ణోహో ప్రవర్ధతాం. ఇది వాల్మీకి చెప్పిన మాట. విష్ణువు యొక్క బలం పెరుగుగాక, శ్రద్ధగా పెరుగుగాక. ఇది వింటే దేవతలు సంతోషిస్తారు. దేవాశ్చ సర్వే తుష్యంతి. మీరంతా విన్నారుగా శ్రద్ధగా. దేవతలు సంతోషించారు. ఇప్పుడు మీరు వింటే దేవతలు సంతోషించి మీరు శ్రద్ధగా భూలోకంలో కథ విన్నారు గనక మీకెప్పుడూ సంతోషం కలిగేలా మేము చేస్తామంటారు. ఇక అక్కడతో కేవలం దేవతలే సంతోషించడం కదట. రామాయణస్య శ్రవణాత్తు తుష్యంతి పితరస్తత, పితృదేవతలు కూడా విని సంతోషిస్తారు. మన పెద్దవాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు, పై లోకాల్లో ఉన్న వాళ్ళు అందరూ ఎంతో ఆనందపడిపోయి అమ్మయ్య మా వంశస్థులు అయోధ్యలో సయోధ్యగా ఉండి రామాయణం విన్నారు, వీళ్ళ వంశం అభివృద్ధి అవుగాక అని దీవిస్తారు. పితృదేవతల అనుగ్రహం లేకపోతే పిల్లలు పుట్టరు. చాలామందికి పిల్లలు పుట్టకపోవడానికి వంశం అభివృద్ధి కాకపోవడానికి, ఒకవేళ పిల్లలు పుట్టినా తల్లిదండ్రులు ఏడిపించటం వల్ల తల్లిదండ్రులు ఊరేసుకు చావడానికి, పితృదేవతల అనుగ్రహం లేకపోవటమే మూల కారణం. ఇప్పుడు ఇది వింటే వాళ్ళు సంతోషిస్తారు. సంతోషిస్తే పిండ ప్రదానం చేసిన పుణ్యం మీకు వస్తుంది, దాంతో వంశం ఎప్పుడు తరతరాలు తరతరాలు అభివృద్ధి చెందుతుంది, ఏ కష్టం రాదు. ఎవరన్నా దీన్ని రాస్తే శ్రద్ధతో రాసినా చాలట. చూసి కాపీ కొట్టడం అని వారు పూర్వం చూసారా? అలా చక్కగా కాగితం మీద రాయండి కొన్ని శ్లోకాలు. అలా రాయడం వల్ల లాభం ఏమిటో తెలుసా? లేఖయంతీహ చ నరాహ తేషాం వాసః త్రివిష్టపే. ఎన్ని పాపాలు చేసినా రామాయణం ఒక కాగితం మీద ఫెయిర్ కాపీ చేస్తే అటువంటి వాడికి శాశ్వతంగా స్వర్గములో నివాసం ఉండి తీరుతుంది. మీరేమి రిజర్వేషన్ చేసుకోకర్లా, మీకు రూమ్ నెంబర్లు ఇవ్వక్కర్లా, మీ అందరూ గందరగోళం పడక్కర్లా, వెయిటింగ్ లిస్ట్ ఉండదు. మీరు శరీరం విడిచిపెట్టడం ఎప్పుడొకప్పుడు తప్పదు. అలా ముసలివాళ్ళ శరీరం విడిచిపెట్టగానే రాసిన పుణ్యాత్ములకి రాసి రాయిగానే వెంటనే పట్టుకెళ్ళి ఓ మంచి భవనం ఇంద్రుడిస్తాడు. పెర్మనెంట్ రెసిడెన్స్. కోతులు బాధ ఉండదు అక్కడ, భోజనాలు బాధ ఉండదు, అమృతం కదా అక్కడ. హాయిగా అమృతం తాగుతూ ఇంద్రుడితో పాటు కులాసాగా ఉండొచ్చు. కనీసం రాయండి. అందుకనే పూర్వం రామాయణ శ్లోకాలు కాపీ చూచి కాపీ అని రాయించేవారు కదా, అవన్నీ ఎందుకు చేసేవారు అనుకుంటున్నారు? ఒరే రాస్తేనే బాగుపడతారా, చదవలేకపోయినా వినలేకపోయినా రాయండి, రాస్తే స్వర్గంలో శాశ్వతంగా సీటు ఉంటుందన్నారు. ఇంత సుస్పష్టంగా చెప్పారండి. లేఖయంతీహ చ నరాహ తేషాం వాసః త్రివిష్టపే. ఇది రాసినవాడు శాశ్వతమైన స్వర్గానికి కడతారట. ఎవరన్నా స్వర్గానికి కడతారంటే ఒక్కడు చేయొత్తాడు, ఎందుకంటే భయం వాడుకోడికి, ముందు హైదరాబాద్ పోదామని. నిజానికి ఆ కంగారు పడక ఒకసారి తెనాలి రామకృష్ణుడు సభలో ఉండగా శ్రీకృష్ణదేవరాయలు, మీలో ఎవరన్నా స్వర్గానికి వచ్చేవాళ్ళు ఉంటే చెయ్యొత్తండను కానీ అందరూ చేయెత్తేశారు, ఒక్క రామకృష్ణుడు మాత్రం చెయ్యెత్తకుండా నిలబడ్డాడు. కింద చూపులు చూశాడు. అప్పుడు రాయలు, ఎంతమంది చెయ్యెత్తారు, ఏం రామకృష్ణ నువ్వు స్వర్గానికి రావాలనుకోవట్లేదా అంటే, వీళ్ళందరూ స్వర్గానికి వచ్చా కదా స్వర్గం ఎందుకు అవుతుందండి, నేను ఇక్కడే ఉండిపోతానండి అన్నాక. ఈ జన్మంతా వచ్చాక స్వర్గం కూడా నరకమే, నేను హాయిగా ఈ బరకం మీద ఇక్కడే కూర్చుంటాను, నాకు భూమి చాలన్నట్ట. అంటే మనం అందరం వెళ్ళిపోతే స్వర్గం కూడా అంత గొప్పగా మారిపోతుంది, ఆ భయంతో వెళ్ళిపోయిందేమో చెప్పలేము మరి. మొత్తం ఇది ఎలా అయితేనే ఇది కష్టపడి రాస్తే మాత్రం వాళ్ళకి గ్యారంటీగా స్వర్గము లభించి తీరుతుంది అన్నారు. ఈ పట్టాభిషేక ఘట్టం అయిపోయిన తర్వాత ఇప్పుడు అసలైన ఒక అద్భుతమైన ఘట్టం ఉంది. పరాశర సంహితలో చాలా అద్భుతంగా రాశారు. అయోధ్యానగరంలో ఈ మధ్యకాలంలో గొప్పగా విందు భోజనాలు లేవు. రామచంద్రుడు అరణ్యంలో ఉండడం వల్ల, నిజంగా చెప్పమంటారా, రాముడు వనవాసం చేసినంతకాలం అయోధ్యానగర వాసులు కేవలం కందమూలాలు తిని బతికారు. వాళ్ళకి రాముడు అంటే ఎంత ప్రేమ అండి. అసలు 14 ఏళ్ళు ఇంట్లో పిండి వంటలు చేసుకోలేదు, మైసూరు బజ్జీ లేవు, అటుకుల పులిహార లేదు, మరవరాల పులిహార లేదు, మజ్జిగ లేదు, అదే దద్దోజనం లేదు, బంశీరవ ఉప్మా లేదు, ఏమీ లేవు, కూరగాయలు లేవు, అదేదో మజ్జిగ పులుసులు లేవు, అప్పడాలు లేవు, పప్పడాలు లేవు, ఏమీ లేవు. ఇన్నాళ్ళు కేవలం కందమూల ఫలాలు, దుంపలు తిని బతికారు, పళ్ళు తిని బతికారు. మా రాముడు అక్కడ అడవిలో కందమూలాలు తింటూ ఉంటే మేము ఇక్కడ మజ్జిగ పూసి ఎలా వేసుకుంటాం, వేసుకోం అన్నారు వాళ్ళు. అన్నం తినమన్నారు. ఎంత నియమంతో బతికారండి వాళ్ళు పాపం. ఈ 14 ఏళ్ళు అయిపోయాయి కదా, అందుకని సీతాదేవికి జాలేసి ఇన్నాళ్ళు మన కోసం వీళ్ళు కూడా కడుపు మార్చుకుని కేవలం దుంపలు తిన్నారు, పళ్ళు తిన్నారు, వీళ్ళకు మంచి విందు భోజనం ఏర్పాటు చేద్దామండి అన్నది. వాళ్ళందరికీ ముందుగా వానరులకు ముందు భోజనం పెడతాను, పౌరులందరికీ ఒకరోజు, మన ఊళ్ళో ఉన్న పౌరులందరికీ ఒకరోజు విందు, అయోధ్యాపురవాసులకి శుక్రవారం విందు, గురువారం నాడు ముందు వానరులకు పెడదాం. వానరులు మొత్తం అందరూ వెళ్ళిపోగా 14,000 మంది మాత్రం మిగిలారట. ఈ 14,000 మందికి స్పెషలిస్టులకి భోజనం పెడదాం. వాళ్ళందరికీ వంటలు ఏర్పాటు చేయించండి. ఒక్క ఆంజనేయుడికి మాత్రం నేను వండి వడ్డిస్తాను, నా చేత్తో భోజనం పెట్టుకుంటాను. హనుమంతుడే లేకపోతే అసలు ఈ రామాయణం ఉందా, నా బతుకుందా, ప్రాణం పోయే స్థితిలో ఆయన వచ్చాడు నన్ను రక్షించాడు. ఆంజనేయుడికేమో చీఫ్ గెస్ట్ కనుక నేను పెడతాను భోజనం, మిగతా వాళ్ళందరికీ బయట సామూహికంగా టేబుల్స్ వేసి పెట్టేద్దాం అంది ఆవిడ. పరాశర సంహితలో ఈ విందు, అయోధ్యలో విందు అనే ఒక ఘట్టం రాశారన్నమాట. రాముడు అన్నాడు, వానరులందరికీ వంట చేయించు, వంట వాళ్ళు చక్కగా భోజనాలు పెడతారు, శుభ్రంగా తింటారు వాళ్ళు. వీధి బయట తాటాకుతో పందిళ్ళు వేసి ఆ తాటాకు పందిళ్ళ కింద టేబుల్స్ బల్లలు వేసి కోతుల కింద కూర్చోలేవు కనుక వాళ్ళందరికీ భోజనం పెట్టు. ఆ మరునాడు పౌరులకి భోజనం పెట్టు. హనుమంతుడిని కెలుక్కోకు, ఆయనకి భోజనం పెట్టడం కష్టం, ఆయనకి అన్నం పెట్టి తృప్తి పెట్టడం కష్టం. నా మాట విని ఆయనకి ఏదో పండు ఫలం ఇచ్చి పంపించేయి, అన్నం మాత్రం పెట్టద్దనగా. మీరు అన్నీ ఇలాగే అంటారు, ఆంజనేయుడికి నేను భోజనం పెడతానండి అందావిడ. ఇద్దరికీ తెలుసండి అన్నీ, మనలాంటి వాళ్ళకి హనుమంతుడి గొప్పతనం తెలియజేయడానికి ఈ లీలలు ఆడతారు. సరే నీ ఇష్టం అన్నాడు ఆయన. ఆ మరునాడు హనుమంతుడిని పిలిచింది ఆవిడ. నాయన, ఈ పూట విందు భోజనం, వానరులందరికీ బయట టెంపరీ టెంట్లు వేశాం, ఆ టెంట్లో పందేళ్లలో వాళ్ళకి భోజనం, ముందు నీకు మాత్రం మా వంటింట్లో మేము భోజనం చేసే చోట అన్నం వడ్డిస్తాను, నేను పెట్టేది తిను తండ్రి అంటే, ఎందుకు తల్లి, నాకు మీ సీతారాముల సేవ, రామనామమే విందు, వేరే ఏం వద్దంటే, అలా కుదరదు, భోజనానికి రావలసిందే అందావిడ. సరేనమ్మా అన్నాడు. అమ్మ చెప్పాక కాదనకూడదుగా. అప్పుడు సీతాదేవి పెద్ద పీట వేసింది. నాయన, హనుమ కొంచెం సుకుమారంగా కూర్చో, పీట ఈ పీట తప్ప మరో పీట లేదు అనగా హనుమంతుడు పీట మీద కూర్చున్నాడు. ఎందుకంటే ఆయన పెద్ద కడేబరంతో కూర్చుంటే పీట ఉండదు, అందుకని చక్కగా పీట వేస్తే కూర్చున్నట్ట ఆకు కూడా వేసింది. విశాలమైన ఆకు, లేత ఆకు, అసలు ఆకు చూస్తే అన్నం తినాలనిపించాలన్నమాట. దిక్మాల ప్లాస్టిక్ ఆకుల్లో అన్నం తింటే ఓక్ ఓక్ అంటాం, వాంతులు వస్తున్నాయి, అవి కెమికల్స్. పూర్వం అరిటాకుల్లో అన్నం పెట్టేవారు, అది కూడా మొగివిరసి కరకుగూడక పగులక వెడలుపును నిడుపు పసిమియుగల లే జిగురరటాకు అన్నారు. పొడుగ్గా ఉందాకు, వెడల్పుగా ఉంది, లేత మిసమిసలాడిపోతున్న పసిమి రంగులో ఉన్నాకు. అటువంటి లేత అరిటాకులు అన్నం తింటేనా స్వర్గానికి మెత్తడి దూరంలో ఉన్నట్టు ఉండేది పూర్వం. అటువంటి ఆకు వేశారు. ఆ తర్వాత వరుసగా అందులో వంకాయ కూర, బెండకాయ కూర, దొండకాయ ఫ్రై, ఆలూ ఫ్రై, ఈ ఫ్రై ఆ ఫ్రై, అన్ని రకరకాల కూరలు అమ్మవారు తన పాండిత్యం అంతా ఉపయోగించి సొంతంగా తయారు చేసింది సీతామాత. ఏతావాత చెప్పొచ్చేదేంటి, సీతామాత తయారు చేసింది ఆ కూరలు. ఇవన్నీ వేశారు, ఇంకా రకరకాలైనటువంటి పప్పులు గిప్పులు అన్నీ వేశారు. పులుసులు పట్టుకొచ్చారు, అప్పడాలు పట్టుకొచ్చారు, దద్దోజనం పట్టుకొచ్చారు, కట్టుబొంగలు పట్టుకొచ్చారు, పులిహార పట్టుకొచ్చారు. ఈ ఆహారాలన్నీ మంచి మధురంగా తయారు చేసింది. ఇవి కాకుండా ఇంతంత లడ్డూలు, పాతకాలం తిరుపతి లడ్డూలు ఉండేవి, అటువంటి రుచి కలిగిన లడ్డూలు. ఆ రోజుల్లో లడ్డూలు లాంటి మంచి లడ్డూలు తయారు చేశారు. ఇవన్నీ చేసింది ఆవిడ. అన్నీ వడ్డించాక ఆఖరి అన్నం వడ్డించాక ఆ పోసిన పొట్టున ఆయన అంది. ఈయన ఆ పోసిన పెట్టాడు, ఇక తినడం మొదలెట్టాడు. ఈ పూట ఈయనతో పాటు ఇంకా వానరులకి వాళ్ళకి పెట్టడానికి చేసింది కావిడ భోజనం. ఆ భోజనాలన్నీ ఇంట్లోనే ఉన్నాయండి. ముందు పప్పు అన్నాడు ఆయన. మొత్తం వండిన పప్పులు గుండిగలతో పట్టుకొచ్చేస్తూనే ఉంది, వద్దండం, అన్నం పప్పు, అన్నం పప్పు, ఫస్ట్ పప్పు అయిపోయింది. ఈవిడికి చెమట్లు పట్టాయి. ఈయన తర్వాత 14,000 మంది వానరుల కోసం తయారు చేసిన పప్పు కూడా ఈయనే లాగేశాడు. అక్కడ తోకుండా వాళ్ళ ఇంట్లో రాముడికి లక్ష్మణుడికి వీళ్ళందరికీ కుటుంబం కోసం తయారు చేసిన పప్పు కూడా ఈయనే తినేశాడు. ఊ అండం పప్పు అయిన తర్వాత ఈవిడ పప్పుతో కాకుండా కూర కూడా తిన్నాయినది, అంటే పప్పు అయిపోయిందని చెప్పలేక. ఇక వంకాయ కూర, మొత్తం వంకాయ అయిపోయింది, బెండకాయ, తర్వాత దొండకాయ అయిపోయింది అనకుండా ఇంకో కూర తిన్నాయని అంటుంది ఆవిడ. కూరలన్నీ అయిపోయాయి చివరికి. పులుసును ఆయన అంది, పోయి తల్లి అన్నాడు. ఇప్పుడు ఈ పులుసులు, అన్నం కలపా పులుసు పోయా, అప్పడాలు వడియాలు మొత్తం గడగడలాడిపోయాయి, అన్నీ అయిపోయాయి. నాయన పెరుగు చాలా బాగుంటుందిరే అందుట, అలాగా తల్లి పోయి అంది. అంటే ఇంక అయిపోయాయి అని చెప్పలేక పెరుగు అంది ఆవిడ. మొత్తం పెరుగు అయిపోయింది, అన్నం తినేస్తాడు, పట్టుకురా తల్లి పట్టుకురా అన్నట. ఈవిడికి బాగా చెమట్లు పట్టే, వద్దండు అయిపోయాయని చెప్పలేదు ఈవిడ. ఇంటికి వచ్చిన వాడికి అయిపోయిందని ఎలా చెబుతామండి, అన్నం పెట్టేటప్పుడు అయిపోయింది అంటాం అసహ్యంగా. వాడు ఎంత అడిగితే అంత పెట్టాలి, పెట్టకపోతే మహాపాపం అని చేస్తాం అనమాట. ఏదన్నా లేదనొచ్చు కానీ అన్నం లేదు అనడం మహాపాపం అయ్యే. అందుకని ఆవిడ, ఒరే నాయన లడ్డూలు ఉన్నాయి అవి పట్టుకొస్తాను, అవి తిరిగి పెరుగు అన్నం తర్వాత మధురం మంచిది, మధురేణ సమాపయేత్తు, తీపితో అన్నాన్ని పూర్తి చేయాలని శాస్త్రం. అందుకే పూర్వం భోజనం అయిపోయాక ఆకలిలో స్వీట్ తినేవారు. ఇప్పుడు మన వాళ్ళకి శరీరమే స్వీటు, ఇంకా ఈ స్వీట్ ఏం తింటాడు వీడు. అందువల్ల ఈ లోటు వల్ల స్వీట్ తినలేకపోతున్నారు, కానీ ఆఖరణ ఏదో ఒక తీపి తినాలి. అందుకని వీడు లోపల లడ్డూలు పట్టుకొచ్చింది. ఈ లడ్డూలు గుండిగలు చేసిందిట. ఆ గుండిగల లడ్డూలన్నీ పట్టుకొస్తూనే ఉంది, వేస్తూనే ఉంది, ఈయన గుటకాయ స్వాహ అంటున్నాడు. చాలండు, తృప్తోస్మి అండు. చివరిగా ఆవిడ ఒక గంగాళ లడ్డూలన్నీ విస్తట్లో పోసి, అవి తినడానికి కొంచెం మెల్లిగా తిన్నాయని, ఇప్పుడే వస్తాను లోపలికెళ్ళి అని పరుగు పరుగును రాముడి దగ్గరికి వెళ్ళి, ఏమండోయ్ మీరు చెప్పినట్టే హనుమంతుడి భోజనానికి పిలిచి కెలుక్కుని నానాయాతన పడుతున్నాను, అన్నీ తినేస్తాడు, తృప్తి అండో, పట్టుకురా అంటాడు. ఇప్పుడు లడ్డూలు కూడా అయిపోయాయి, ఆఖరి లడ్డూ గంగాళం కూడా పూర్తయిపోయింది. ఇప్పుడు ఆయనకి ఏం పెట్టను అడిగితే లేదనలేను కదా అనగానే నేను చెప్పాగా వింటావా అన్నాడు ఆయన. తర్వాత దెప్పుదురుగాని ముందు తరణోపాయం చూపించండి అంది ఆవిడ. హనుమంతుణ్ణి తృప్తిపరిచే పదార్థం ఈ సృష్టిలో లేదు. ఆయన రుద్రాంశ స్వరూపుడు. ప్రపంచ ప్రళయ కాలంలో లోకాలన్నీ మింగే రుద్రుడు ఆయన. లోకాలన్నీ గుట్టుక్కుని మింగే రుద్రుడికి ఈ లడ్డూలో ఫుడ్డా. కాబట్టి ఒకటే ఒక ఉపాయం, ఓ తులసాకు తీసుకో, తులసాకు మీద శ్రీరామ అని రాసి ఆయన విస్తట్లో వేయి, తర్వాత ఏం జరుగుతుందో చూడనగానే ఈ విషయం ముందే చెప్పారు కార్యమండి అంది. మీరు ముందే అడిగాడు కాదు కదండి, మీరు ముందే అడగలేదు. అడగందే ఉచిత సలహాలు ఇవ్వకూడదు, అడిగితే సలహా చెప్పాలి. అడగని వాడికి ఎందుకు చెబుతాం? ఇక వెళ్ళి రాంగట్ట. ఈవిడ పరుగు పరుగును వచ్చి ఈ లడ్డూలు ఆఖరి లడ్డూ తినేలోపు ఓ తులసీదళం తీసుకుని దాని మీద గోరుతో శ్రీరామ అని రాసింది. హనుమంతుడు పట్టుకురా తల్లి అయిపోయే లడ్డూలు అన్నట్ట. ఈవిడ విస్తట్లో శ్రీరామ అని రాసిన తులసీదళం వేసింది. ఆ తులసీదళం కూడా ఈయన ఏమి చూడటం లేదు, అది లడ్డా ఫుడ్డా ఏమీ లేదు. ఆ ఆకు తీసిన ఒట్లో వేసుకుని వెంటనే తినగానే బ్రేవ్ అన్నాడు. తల్లి ఇంత పూర్వం నువ్వు ఎన్నో వంటకాలు పెట్టావు, ఏ వంటకము ఇంత రుచిగా లేదు. ఇదేం వంటకం? ఏం వేసి చేసావు? నెయ్యి వేసావా, పంచదార వేసావా, మినప్పిండి వేసావా, శనగపిండి వేసావా? అంటే ఇదో ప్రత్యేకమైన స్పెషల్ ఐటెం నాయనా, ఇది నేను రాముడు మాత్రమే తయారు చేయగలం. ఇప్పటికైనా నీకు కడుపు నిండిందా? అంటే కడుపు నిండడమా? మళ్ళీ జీవితంలో భోజనం అక్కర్లేనంత తృప్తి కలిగించావు, నీకు కృతజ్ఞతలు అని మళ్ళీ ఉత్తరా పోసిన పెట్టాట. అంటే ఆ పరమాత్ముడి శ్రీరామనామము తప్ప మరేది సంతృప్తి పరచలేదు అని కథ ద్వారా చెప్పాడు. అటువంటి హనుమంతుడు మన ఇంటికి ఎప్పుడొకప్పుడు విందుకు వస్తే ఏం చేయాలన్నమాట, మనం కూడా జై శ్రీరామ అనవలసిందే. ఆ రామ అన్నమా ఆయనకి ఎక్కడనే ఆనందం వచ్చేస్తుందంటే ఆ రామనామానికి కరిగిపోతాడు, ఇంక దేనికి కరగట. అందులోనూ తులసీదళం అంటే భగవంతుడికి చాలా ఇష్టం, హనుమంతుడికి, శివుడికి, విష్ణువుకి, అందరికీ ఇష్టం అండి. అందుకే పూర్వం ఇళ్లలో ఓ తులసి మొక్కను పెంచేవారు. తులసి మొక్కకి దానికి తులసి కోటని పేరు పెట్టి అందులో నీళ్లు పోసి పూజించేవారు. పూర్వం ఇళ్ళని ఉండేవాళ్ళండి, ఇళ్లలో తులసి కోట ఉండేది. ఇప్పుడు అపార్ట్మెంట్లు వచ్చాయి కదా, ఈ కంపార్ట్మెంట్లో బతుకైపోయింది. అందులో తులసి కోట ఎక్కడ ఉంటుంది? వీడికే కోట అది. కోటతో బతుకుతూ ఉంటే ఇక తులసి కోట ఎక్కడుంది? కనీసం ఎంతో ఒక మొక్క పెట్టుకోండి, ఒక కుండీ పెట్టుకోండి, అందులో నీళ్లు పోయండి. పూర్వం చక్కగా హారతి ఇచ్చేవారండి. మీకు గుణసుందరి కథ అని ఒక సినిమా ఉండేది, 1946లో వచ్చింది, 1946. అందులో తులసి మీద ఒక గొప్ప పాట రాశాడు పెంగళ నాగేంద్రరావు గారు. అలాంటి పాటలు పాడుకుంటే ఇంట్లో లక్ష్మి వస్తుంది, శుభం కలుగుతుంది అనమాట. ఏమీ పడుకోకుండా ఎప్పుడు వచ్చిన పొద్దున్నే టిఫిను కాఫీ, టిఫిను కాఫీ. చూస్తే సీరియల్ చూస్తే సీరియల్గా జన్మలు ఎత్తుతాం, సీరియల్గా నరకానికి పోతాం. శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే జయమునీయవే, శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే జయమునీయవే, సతము నిన్ను సేవింతుము సత్కృపగనవే శ్రీ తులసి జయమునీయవే, లక్ష్మీ పార్వతి వాణి అంశల వెలసి లక్ష్మీ పార్వతి వాణి అంశల వెలసి, భక్తజనుల పాలించే మహిమనల రుచు శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే జయమునీయవే, కొల్లగ శాఖలు వేసి పెళ్ళుగ దళములు విరిసి కొల్లగ శాఖలు వేసి పెళ్ళుగ దళములు విరిసి, శుభకర పరిమళములతో పెరటి వెల్పువై వెలసి శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే జయమునీయవే, దళమున్నకొక విష్ణువుగా విష్ణు తులసివే శ్రీకృష్ణ తులసివే, దళమున్నకొక విష్ణువుగా విష్ణు తులసివే శ్రీకృష్ణ తులసివే, జయహారతి గై కొన్నవే మంగళ శోభావతివై జయహారతి గై కొన్నవే మంగళ శోభావతివై, శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే జయమునీయవే. ఎంత హాయిగా రోజుల్లో పడుకునేవారండి వాళ్ళు. అప్పుడు నిజంగా తులసీదేవి వస్తుంది, లక్ష్మి పార్వతి వాణి ముగ్గురు యొక్క స్వరూపిణి యొక్క అనుగ్రహం కలుగుతుంది. భగవంతుణ్ణి ఆకర్షించటానికి, దేవతలని ఆహ్వానించటానికి ఇంట్లో తప్పక తులసి ఉండాలి. తులసి వల్ల వచ్చే ఫలితాలు ఒకటి రెండు కాదు, భూత ప్రేత పిశాచాలు తొలగిపోతాయి, సౌభాగ్యం లభిస్తుంది, ఆనందం కలుగుతుంది. కాకపోతే కొంచెం జాగ్రత్తగా బయట ఉన్నప్పుడు ముట్టుకోకుండా, బయలు వచ్చినప్పుడు ముట్టుకోకుండా ఉండాలి. తులసి మీద శ్రీరామాన్ని రాసి సహస్ర దళములు తయారు చేసి, ఏమిటి 1000 తులసి ఆకులు, ఆ తులసి ఆకుల మీద శ్రీరామాన్ని రాసి కొంచెం దాని మీద గంధ సింధూరం రాసి దానితో హనుమంతుణ్ణి 1000 నామాలతో సహస్రనామాలతో పూజ చేస్తే ఒక శనివారం నాడు ఆ వ్యక్తి జీవితంలో ఏది కోరుకుంటే వస్తుందని మంత్రశాస్త్రం చెబుతున్నది. అంత శక్తి సహస్రదళ తులసీదళాలకు ఉన్నదనమాట, సహస్ర తులసీదళ పూజకు ఉన్నది. అన్నిటి మీద శ్రీరామాన్ని రాయాలి. ఎప్పటికి కూడా తమలపాకులతో హనుమంతుడు పూజిస్తారు కదా, ఆ తమలపాకుల మీద శ్రీరామాన్ని రాసి అప్పుడు ఆ తమలపాకులతో హనుమంతుడు పూజించే వాళ్ళు చాలామంది ఉన్నారు, దిగ్విజయం లభిస్తుందండి. కాకపోతే విశ్వాసం చెప్పాక నేను మీకు, విశ్వాసో యాదృశీ భావనాయత్ర సిద్ధిర్భవతి తాదృశి, నీ నమ్మకం ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగా తగిన ఫలితం లభిస్తుందన్నమాట. ఇక ఆ తర్వాత హనుమంతుడు విందయ్యేది కదా, ఇవన్నీ పరాశరుడు రాశాడు. ఎందులో ఉంటాయి? పరాశర సంహితలు. సంపూర్ణ హనుమద్వైభవం నేను చెప్పాను, అది యూట్యూబ్లో ఉంటుంది. వద్దిపర్తి పద్మాకర సంపూర్ణ హనుమద్వైభవం వింటే ఎన్నెన్ని హనుమంతుడి కథలు ఉంటాయో, చాలా అద్భుతమైన కథలు ఉంటాయన్నమాట. ఇప్పుడు సీతాదేవి హనుమంతుడికి భోజనం పెట్టి పంపింది, ఇప్పుడు తంట ఏమిటి, అన్నీ తినేశాడు. ఇప్పుడు బయట వానరులేమో పందిట్లో కూర్చున్నారు, వాళ్ళకి భోజనం పెట్టాలి. భోజనం లేదు వెళ్ళిరండి అంటే ఊరుకోవడానికి వాళ్ళు భక్తులు కాదు, వానరులు. ఇలాగా అందుకని వెంటనే వాడ అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే అని ఒక్కసారి అన్నపూర్ణాదేవిని ప్రార్థించింది. ఇంకేముంది, అన్నపూర్ణ అక్షయంగా కురిపించేసింది. అక్కడ ఎన్ని పదార్థాలు మాయమయ్యాయో, అంతకి రెట్టింపు పదార్థాలు ఇంకా రుచికరంగా వచ్చి పడిపోయి అన్ని పిండి వంటలు వచ్చేసాయి. ఇప్పుడు ఆ తల్లి పని వాళ్ళని వాళ్ళని వెంట పెట్టుకొని టేబుల్స్ మీద బల్లల మీద కూర్చుని, ఎదురుగుండా బల్ల పక్కన కూర్చి దాని మీద కూర్చుని భోజనానికి సిద్ధంగా ఉన్న వానరులందరికీ వడ్డించడం మొదలెట్టారు. వానరులు ఎప్పుడు దుంపలు తిన్నారు తప్ప దుంప కూర తినలేదు, పళ్ళు తిన్నారు తప్ప ఇలాంటి పదార్థాలు తినలేదు. మొట్టమొదటిసారిగా వాళ్ళు పప్పు, బాబా నెయ్యి వేసుకుని పప్పు అన్నం, వంకాయ కూర, టెంకాయ పచ్చడి, మజ్జిగ పులుసు, అప్పడ, వడియా ఇవన్నీ తినడం మొదలెట్టారు. పెసరట్టు ఉప్మాలు, దోశలు, ఇంతంత పూరీలు ఇవన్నీ తినడం మొదలెట్టారు. ఈ పూరితో పాటు కూర కూడా ఇవి తింటూ ఉంటే వాళ్ళకి ఎక్కడ లేని ఆనందం కలిగిందిట, భలే ఉన్నాయి. అందుకే అన్నమాట మానవులు నిగనిగల ఆడిపోతున్నారు హాయిగా బొద్దలు వేసుకుని, మనమేమో అడవిలో ఉండి నానా చెత్త తింటున్నాం అని కొందరు అనుకుంటే పిచ్చాడా ఇదే అసలు చెత్తరా, అమ్మ పెట్టింది కాబట్టి ప్రసాదం, కానీ మనం తిరే పళ్ళే మనకి మంచిదిలే అని ఒకడన్నాడు. అమ్మవారి ప్రసాదం ఏదైనా మంచిది అని ఇంకోటి అన్నాడు. ఇలా ఒక్కొక్కడు ఒక్కొక్క మాట మాట్లాడుకుంటూ తినడం మొదలెట్టారు. ఇంతలో పులిహార వడ్డించారు. ఈ పులిహారలో చింతపండు ముద్ద ఉంటుందిగా, పులిహార అంటే చింతపండుతో చేసేవాళ్ళండి పూర్వం. ఇప్పుడేమో నిమ్మప్పు, చింతపండు పులిహార చేయాలి తప్ప ఏదంతో పడితే నిమ్మకాయ పులిహారను, నిమ్మకాయ ఉప్పు ఏంటి, దబ్బకాయ పులిహార ఏంటిది. శుభ్రంగా చింతపండు వేసి చేసినట్టున్నారు అక్కడ. అందులో జీడిపప్పులు వేశారు, పల్లీ గింజలు, మన వేరుశనగ గుళ్ళు కూడా వేశారు, అన్నీ వేశారు. ఇంతలో ఒక పిల్ల కోతున్నది అందులో. ఈ పిల్లవానరుడి దగ్గర ఎంత చింతపండు ముద్ద వచ్చింది, వాడికి ఆ చింతపండు ముద్ద ఎప్పుడు చూడలేదు, సరిగ్గా తెలియదు. అందుకని ఆ ముద్ద ఏమిటా ఇలా కసిక్కు నొక్కాడు. ఆ చింతపండు ముద్దలో గింజ అలాగే ఉండిపోయింది, అది తెలియదు వీడికి. ఈ ముద్ద నొక్కడంతో ఈ గింజ రివ్వు నెగిరి పైన ఉన్నటువంటి తాటాకు పందిట్లో తాటాకులు ఇరుక్కుపోయింది. నా అన్నంలోంచి ఏదో పోయింది బాబో, ఆయన కింద నుంచి పైకి ఎగిరేసేవాడు, ఆ కప్పంతా పీకేశాడు. సీతాదేవి పెట్టిందంటే అన్నీ తినాలి, ఈ పెట్టిన దాంట్లోంచి ఏదో నొక్కా, నొక్కితే ఏదో ఎగిరింది, అది చింతకిందని కూడా తెలియదు, వాడికి చింతపెక్కని తెలియదు. ఈ చింతపెక్క ఎగిరి తాటాకులు ఇరుక్కుపోతే ఏదో ఎగిరిపోయిందేమో అని ఎగిరి కప్పు పీకాడు. వీడెగరగానే ఈ కోతులకు లక్షణం ఉంటుంది, ఒకటి ఎగిరితే రెండో ఎగురుతాయి. ఈ పక్కవాడు ఎగిరాడు, వాడెగరగానే వీడెగిరాడు, పైకి కిందకి, పైకి కిందకి ఎగరడం, కప్పు పీకడం. మొత్తం టేబుల్స్ విరిగిపోయాయి, కుర్చీలు విరిగిపోయాయి, పందిరి మొత్తం కుప్పకూలిపోయింది, అన్నం అంతా నేలపాలైపోయింది. అయినా ఎగురుతున్నారు, దిగుతున్నారు, ఎగురుతున్నారు, దూగుతున్నారు. వీడు చూసి వాడు, వాడు చూసి వీడు, ఎగరడం, దూకడం. ఇంతలో సీతాదేవి కంగారు వచ్చింది. రామచంద్రుడు చెప్పనే చెప్పాడు వీళ్ళకి భోజనం ఏమిటని, నేనే వినిపించుకోకుండా భోజనానికి పిలిచాను. నాయన హనుమ, మన వాళ్ళు నీ శిష్యులు కొంచెం అల్లరి చేస్తున్నట్టున్నారు, నువ్వు గురువువి, నువ్వు చెబితే చల్లబడేటట్టున్నారు, కొంచెం వాళ్ళ గొడవ ఏమిటో చూడండి. అప్పుడు హనుమంతుడు ఎగురుతున్న వాళ్ళలో చిట్ట చివరగా ఉన్నవాడు ఒకటి గట్టిగా చెవి పుచ్చుకుని, ఆగు, ఎందుకురా ఎగురుతున్నావు అంటే, నాకేం తెలుసు, వీడు ఎగిరాడు నేను ఎగిరా అన్నట్ట. వెంటనే వాడిని పట్టుకుని, నువ్వెందుకు ఎగిరావంటే, నాకు ఏమి తెలుసు, వాడు ఎగిరాడు నేను ఎగిరా అన్నట్ట. ఇలా అందరూ వాడు ఎగిరాడు నేను ఎగిరా, ఆ కర్ణ మొట్టమొదటి ఎగిరిన వాడిని పట్టుకున్నారు. ఏమిరా ఎందుకు ఎగిరావురా అన్నారు. నాకేమో పులిహార అంటారట అండి, దాని పేరేంటో పులిహారట, అది వేశారండి, అందులో ఎంత ముద్ద వచ్చిందండి, నొక్కానండి, నా దాంట్లోంచి పైకి ఏదో పోయిందండి, మరి అమ్మగారు పెట్టారు కదండి అది పోతే ఎలాగా, దానికోసం వెతికానండి అన్నట్ట. చివరికి వెతికితే చింత పిక్క, ఈ పిక్క నొక్కితే ఇంతగా అందరూ వాళ్ళని చేస్తారట్రా బాబు అనగా, అప్పటికే మరి నేలపాలైపోయింది ఆహారం, సీతాదేవి పోన్లే పాపం మళ్ళీ ఇంకో రోజు విందు భోజనం పెడదాం, ఈసారి చింతపండు పిక్కలు లేకుండా చూడండి అని చెప్పి, ఈ చింత పిక్క కోసం దిక్కులు పిక్కటిల్లేలా వీళ్ళు అరుస్తారని ఆ మర్నాడు జాగ్రత్త పడి అద్భుతమైన భోజనం పెట్టిందట. ఎన్ని చమత్కారాలు చేశారండి వాళ్ళు, నిజానికి వాళ్ళు సామాన్య వానరులా, ఆ జగన్మాత సీత సామాన్యురాలా. అయినా లోకంలో ఇలాంటి హాస్యములు కూడా ఉండాలని, నవరసాల్లో హాస్యరసం కూడా ఒకటైతే బాగుంటుందని ఇన్ని లీలలు చేశారు తప్ప, సామాన్యుల్లా ప్రవర్తించారు తప్ప, లేకపోతే రాముడు సీత కోసం ఏడవడం ఏమిటి, సీత రాముడు లేక దుఃఖించడం ఏమిటి, ఇదంతా ఒక లోక మర్యాద. ఇది తెలియక రాముడు ఏడ్చేట, సీత ఏడ్చిందిట, లేకపోతే రాముడు ఏదో సీతను అగ్నిప్రవేశం చేయమన్నట్ట, రాముడేమల్ల, అవన్నీ వాళ్ళ లీలలు, కావాలని అలా చేస్తారు వాళ్ళు. అందుకే లీలలను గ్రహిస్తే అమందానందం కలుగుతుంది. కృష్ణుడు కొండ పగలగొట్టడం ఏమిటి అక్కడ, ఆ పగలగొట్టడం అనే కథల అక్కడున్న గోపికలకి ఆనందం కలిగించడం ఆయన ప్రధాన ఉద్దేశం అనమాట. అలాగే అప్పుడప్పుడు మేము కూడా హాస్యం ఆడుతున్నాం, ఇక్కడ హాస్యం కదా, అక్కడ ఈ హాస్యమే లేకపోతే మన జీవితానికి విలువేముంది, ఇప్పుడు మీరు ఎంత ఆనందంతో ఉన్నారు, మొత్తం రామాయణంలో అన్నీ పోయిన చింత పిక్క మాత్రం మీకు గుర్తుంటుందా లేదా, సమాయదారి పిక్క, అసలు చింతలన్నీ పోయినా ఈ చింత మీకు గుర్తుంటారు వాటి వరకు వరకు. కాబట్టి పురాణములలో అప్పుడప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క లీలని మనకి ప్రదర్శిస్తూ ఉంటారు, అద్భుతమైన లీలలు ఉన్నాయి వీటిలో. మీరు ఎప్పుడైనా చూసారేమో లేదో, తిరుపతి వెడితే ఆంజనేయుడికి బేడీలు ఉంటాయి, చూసారా, బేడీ ఆంజనేయుడు అంటారు. ఆ కథ ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఒకప్పుడు అయోధ్యలో తప్ప ఇంకెక్కడా నేను ఉండను, నాకు రాముడు ఎక్కడుంటే అక్కడే ఉంటాను, రాముడే నా దైవం, రాముడు లేకపోతే ఒక క్షణం బతకనని ఎప్పుడూ రాముడి దగ్గరే ఉండేవాడు హనుమంతుడు. ఇలా ఉండగా పురి జగన్నాథం, జగన్నాథపురి, దాని అసలు పేరు జగన్నాథపురి, మన నోట్లో పడి పూరి అయిపోయింది, మనకి అసలు పూరి కూర తప్ప ఇంకేం లేదు కనుక, అది జగన్నాథపురి. ఈ జగన్నాథపురం బంగాళాఖాతం దగ్గర సముద్రం దగ్గర ఉన్నది, సముద్ర తీరంలో ఉన్న ఆలయం అది. తరచుగా సముద్రుడు ఆలయం మొత్తం ముంచేసేవట, కెరటాలు రావడం ఆలయం ములిగిపోయేది, దాంతో స్వామివారికి బాధ కలిగింది. కానీ జగన్నాథుడు కరుణాస్వరూపుడు, జగన్నాథుడికి మామగారు సముద్రుడు, మామగారిని ఎదిరించడం ఇష్టం లేదు. పూర్వం మామగారి దగ్గర వినయంగా ఉండేవారుండో అల్లుళ్ళు, ఇప్పుడంటే తలకాయలు ఎత్తుతున్నారు, కానీ మామా నాకు ఆ భామనిచ్చావు, నువ్వు నా పాలిటి రామా అనేవారు పూర్వం. ఏంటో కలియుగం అవటం వల్ల మామగారిని అల్లుడు తిట్ట, అల్లుడిని మామగారు తిట్ట, చాలా యాతనలు పడిపోతున్నారు. కానీ పిల్లనిచ్చిన మామగారు అంటే చాలా గౌరవంతో చూడటం అంటే జగన్నాథుడి దగ్గర నేర్చుకోవాలి. అందుకే జగన్నాథుడు మాట వరసకు కూడా సముద్రుడి మీద కోపగించేవాడు కాదు, కానీ సముద్రుడు కెరటాలు విసిరి ఆలయం మొత్తం ముంచెత్తేవాడు. దాంతో స్వామివారి అలంకారములు, స్వామివారి కోసం అభిషేకం కోసం తెచ్చిన ద్రవ్యాలు, గంధం, పుష్పాలు అన్నీ సముద్రంలో కొట్టుకుపోయేవి, కిరీటాలు కూడా కొట్టుకుపోయేవి, నైవేద్యం పెట్టే పళ్ళేలు, ఆ పళ్ళు, అలాగే గిన్నెలు, తీర్థం ఇచ్చే గిన్నెలు, శఠగోపురం, ఇవన్నీ సముద్రంలో తరచుగా కొట్టుకుపోతూ ఉండేవి. దాంతో జగన్నాథుడు ఈ సముద్రుడికి అడ్డకట్ట వెయ్యాలనుకున్నాడు. నాకుగా నేను చేయలేను, కానీ రామావతారంలో నేనే ఉన్నాను, రాముడి ద్వారా ఈ పని చేయిద్దామని జగన్నాథస్వామి వారు ఒకరోజున రాముడి దగ్గరకు వచ్చారు. అంటే ఏకకాలంలో రాముడిగా ఉండగలడు, జగన్నాథుడిగా ఉండగలడు, నరసింహుడిగా ఉండగలడు, ఎన్ని రూపాల్లో అయినా ఉండగలుగుతాడు ఆ పరమాత్మ కదా ఆయన, అన్నీ ఆయనే, ఆయన కానిది ఏం లేదు, సర్వం విష్ణుమయం జగత్ అన్నట్టుగా ఉంటాడు ఆయన. రామచంద్ర నీతో ఏకాంతంగా మాట్లాడాలి అని జరిగిందంతా చెప్పి సముద్రుణ్ణి అదుపులో పెట్టే బాధ్యత నీది అన్నాడు. నేనేమో చాలా కాలం అడవిలో ఉన్నప్పుడు ప్రజలు ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు నేను అయోధ్య సింహాసనాన్నే పరిపాలించాలి, సింహాసనం మీద కూర్చోవాలి, అయోధ్యాపురాన్ని పాలించాలి, నాకుగా నేను ఇప్పుడు జగన్నాథపురం రాను, కానీ సముద్రం అదుపులో పెట్టే శక్తి మా ఆంజనేయుడి దగ్గర ఉంది, వాడొక్కడే ఈ పని చేస్తాడు అని హనుమని పిలిచి, నాయన హనుమ, మన జగన్నాథస్వామి వారు స్వయంగా ఇక్కడికి వచ్చారు, ఆయన ఆలయాన్ని సముద్రుడు తరచుగా ముంచేస్తున్నాడు, నువ్వు వెళ్ళి సరిగ్గా సముద్ర తీరంలో ఆలయానికి ఎదురుగా ఉన్న సముద్ర తీరంలో గద పెట్టుకుని ఇలా భుజం మీద పెట్టుకుని కూర్చో, నిన్ను చూస్తే సముద్రుడు పొరపాటులో కూడా ఒక్క గజం ముందుకు రాడు. హనుమంతుడంటే సముద్రుడికి భయం, అందుకని ఆయన కదలడు. అక్కడ కూర్చుని కాపలాకాయ అంటే, స్వామి మీకు దూరంగా నేను ఎక్కడుంటానండి, ఉండలేను బాబోయ్ అన్నట్ట. కొంతకాలం పాటు ఉండు, ఆ తర్వాత ఇంకొక ఏర్పాటు ఏదన్నా చేస్తాను అన్నాడు రాముడు. మరి రామాజ్ఞ కాదనకూడదు కదా, ఈ జగన్నాథుడు ఎక్కడ దొరికాడు రా బాబు అనుకుని జగన్నాథుడితో వచ్చాడు. జగన్నాథుడు గుళ్ళో కూర్చుంటే హనుమంతుడు గద వేసుకుని సముద్రానికి ఎదురుగుండా కూర్చున్నట్ట. దాంతో సముద్రుడు జడిసి మాట వరస కూడా కెరటం విసరడం మానేశాడు. జగన్నాథస్వామి ఆలయం సేఫ్టీగా ఉంది, ఇప్పుడు హాయిగా సుఖంగా ఉంది. ఇక్కడే పెద్ద సమస్య వచ్చింది. జగన్నాథస్వామి వారికి చప్పిడి కూడు నైవేద్యం పెడతారు. అన్నం కొమ్మరివాడు కొండలో కొత్త కొండలో వండుతాడు, అందులో ఉప్పు వేయరు, ఏదో కొద్దిగా ఊరికే నామకే వస్తే ఉప్పేస్తారు, తీపి ఉండదు. ఈ పచ్చన్నం అందులో ఏ విధమైన పోపులు గీపులు లేని అన్నం, ఆ అన్నాన్ని నైవేద్యం పెడతారు జగన్నాథస్వామికి. అక్కడ ఎవరైనా సరే ఆ కొమ్మరివాడు వండిన అన్నాన్ని, ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా తినాలి. అందుకే సర్వం జగన్నాథం అని సామెత వచ్చింది. అక్కడ నాకు మడి ఆచారం అనడానికి వీల్లేదు, ప్రసాదం తినకపోతే మహాపాపం అది. ఈ నైవేద్యమే ఈ చప్పిడన్నం ఆంజనేయుడికి కూడా నైవేద్యం పెట్టేవారట. జగన్నాథుడికి పట్టుకెళ్ళి ఈ కూడే చప్పిడి కూడా ఆయనకు కూడా పట్టుకెళ్ళి నైవేద్యం సమర్పయామనేవారు. పాపం హనుమంతుడికి నానాయాతన కలిగింది. సీతాదేవమో లడ్డూలు ఫుడ్గా పెట్టేది, పంచదార లడ్డూలు, అందులోనూ ఆవునేతితో తయారు చేసిన లడ్డూలు రోజు పొద్దున్నే నివేదన చేసేది సీత హనుమంతుడికి. ఇక్కడికి వస్తే చప్పిడి కూడా అయిపోయింది. ఫుడ్ సరిగ్గా లేకపోతే మా చెడ్డ యాతన అండి బాబు, ఎవరికైనా సరే మంచి రుచి కలిగిన పదార్థాలు పొద్దున్న సాయంత్రం వస్తూ ఉంటేనా బాబా, వాళ్ళకి ఎంత ఆనందం కలుగుతుందో. ఏమి ఎలా ఉన్నా అన్నం దొరికిందంటే మాత్రం ఇంకా వాడు పట్టలేని ఆనందం పొందుతాడు నేను మీకు చెప్పాలా. కాబట్టి ఇప్పుడు హనుమంతుడికి పెద్ద సమస్య వచ్చింది. అక్కడేమో అయోధ్యలో బంగారం లాంటి ఆహారం దొరికేది, ఇక్కడ చప్పిడి కూడి పెడుతున్నారు. ఎలా తినలేకపోయేవాడు, మొహమాటం, ఏం అనలేడు. పైగా ఇంత పిడతతోటి ఇంత అన్నం పట్టుకొచ్చి చప్పిడన్నం, మజ్జిగ చుక్క కూడా వేయకుండా అన్నం పెడితే ఏమైపోతారండి అసలు. కడుపు నిండా అన్నం పెట్టకుండా ఆంజనేయుడి చేత కొలువు చేస్తే ఆంజనేయుడు బతకాలా మరి. భగవంతుడికి కూడా కోపం వచ్చింది, అడగలేడు ఉండలేడు. దాంతో ఏం చేసేట, అర్ధరాత్రి 12 అన్ని తలుపులు మూసేసిన తర్వాత ఎవరూ లేనప్పుడు హఠాత్తుగా ఒక పావుగంట రివ్వున జగన్నాథంలో ఎగిరి అయోధ్యలో దూకి సీతాదేవి వంటిల్ని, ఆయనకి తెలుసు సీతాదేవి నా వంటిల్లు నీదేనాయన, నీకేమి ఇబ్బంది లేదు, దొంగతనం కాదు, నువ్వు ఎప్పుడు కావాలంటప్పుడు తినంది. అందుకనే ఆ వంటింట్లో ఉన్న లడ్డూలు కొన్ని గుటుక్ గుటుక్కుని తిని మంచినీళ్ళు తాగి మళ్ళీ ఎగిరి సముద్రం దగ్గర కూర్చునేవాడు. సముద్రుడు 2-3 చూశాడు ఈయన రాత్రి 12:00 ఎక్కడో దూకుతున్నాడని. ఒకరోజున ఓహో ఇదే విషయం అనుకుని ఈ 12:00 లేకుండా వెళ్ళిపోయినప్పుడు సముద్రుడు మళ్ళీ పొంగి ఆలయం మొత్తం ముంచేశాడు. జగన్నాథుడు తెల్లబోయి పొద్దుటే మళ్ళీ రాముడి దగ్గరకు వచ్చాడు. రామా రామా, ఆంజనేయుడిని కాపలా పెట్టు, ఆంజనేయుడు ఉన్నా రాత్రి మళ్ళీ మా ఆలయమంతా మునిగిపోయిందనగానే అసంభవం అది. హనుమంతుడు కాపలా కాస్తూ ఉండగా సముద్రుడు నీ ఆలయమును ముంచలేడు, దీని వెనకాతలేదో వంచన జరిగింది, ఇదేదో కుట్ర కుతంత్రం అని రాముడు వెంటనే హనుమంతుడు పిలిచి, ఏం ఆంజనేయ చపలత్వం చూపించావా, ఏం జరిగిందంటే ప్రభు నీ దగ్గర అసత్యం ఏమిటి, ఆయన నాకేమో చప్పిడి కూడా ఎంత పెడుతున్నాడండి, చాలీ చాలని అన్నాం, ఏం బతుకుతాం అనుకుంటున్నారు అనుకుంటున్నాడండి, 7 ఇలా పెట్టి నన్ను చంపేశాడు, ఇంత బలంగా ఉన్నవాడిని ఇలా అయిపోయాను, అందుకే తట్టుకోలేక రాత్రికి రాత్రి అమ్మవారు చేసిన లడ్డూలు తినడానికి ఎగిరి మరీ వచ్చాను అన్నాక. అనగానే రాముడు నవ్వి, చూసావా జగన్నాథ, ఇది నీ లోపం, కాబట్టి రేపటి నుంచి నువ్వేం చేస్తావు, నీకు చప్పిడి కూడైనా పర్వాలేదు, నువ్వేం తిన్నా పర్వాలేదు, నువ్వు తిన్నది ఆయనకి పెడితే ఎలాగా, ఇప్పుడు వాళ్ళకి షుగర్ పేషెంట్లు కదా అండి, వాళ్ళకి తీపి పెట్టకపోతే నాకు పెట్టకుండా మానేస్తే నేనేమైపోతానండి, నానా తినేవాడిని చూసుకోవద్దు మరి, వాడికి బీపీట, అందుకని అందరికీ ఉప్పు ఇయ్యట. అందువల్ల ఆ చేసేయానికి బీపీ అయితే నాకు బీపీ లేదు కదా, కాబట్టి శుభ్రంగా పెట్టకపోతే వీడికి బీపీ వస్తుంది, తింటే వాడికి బీపీ వస్తుంది. ఈ షుగర్ పేషెంట్ల కోసమని ఒక్క లడ్డూలో కూడా ఎంత కూడా పంచదార చెప్పపోతే పంచదార మీద ఆసక్తి ఉన్నవాడు వాడేమవుతాడు. కాబట్టి అడగాలన్నమాట, ఎవడికి కొబ్బరి ఇష్టం, ఎవడికి పంచదార ఇష్టం, ఎవడికి జీడిపప్పు ఇష్టం, ఇవన్నీ తెలుసుకుని చెయ్యాలి తప్పదు మరి. మా హనుమంతుడికి మాత్రం మంచి నేతితో తయారు చేసిన పంచదార లడ్డూలు, జీడిపప్పు, కిస్మిస్, పలుకు పలుక్కి అద్ది నైవేద్యం పెట్టు, జాగ్రత్త అనగానే అలాగేనండి అన్నట్ట. అప్పుడు రాముడు, రాత్రిపూట ఇతను పారిపోకుండా చేతులకి బేడీలు వేసేస్తున్నాను అని హనుమంతుడిని అక్కడ కూర్చోబెట్టి కాళ్ళకి చేతులకి ఇలా సంకెళ్ళేసి లడ్డూలు నైవేద్యం పెట్టి ఏర్పాటు చేశారు. ఇప్పటికి కూడా పూరీ జగన్నాథంలో ఆ బేడి ఆంజనేయ స్వామి విగ్రహం అక్కడ ఉంటుంది, ఆయనకి మాత్రం లడ్డూలు నైవేద్యం పెడతారు. ఎప్పుడైతే హనుమంతుడికి కాళ్ళకి చేతులకి బేడీలు వేసి ఉన్నాయో ఆయన కదలకుండా అక్కడే ఉండిపోయట. అవి మామూలు సంకెళ్ళు కాదు, రాముడు వేసిన సంకెళ్ళు, అందుకే కదలకుండా ఉన్నాడు. ఇలా కొద్ది రోజులు అయ్యాక అప్పుడు రాముడు, మా హనుమంతుడిని స్వయంభూ విగ్రహంగా మారుస్తాను, అంటే ఉన్నవాడు ఉన్నట్టు విగ్రహం అయిపోయి అసలు రూపంతో నా దగ్గరకు వస్తాడు, ఈ విగ్రహం ఇక్కడ ఉన్నంతకాలం, ఈ బేడీలు వేయబడిన హనుమంతుడి విగ్రహం ఉన్నంతకాలం, ఆయనకు లడ్డూలు నైవేద్యం పెట్టినంతకాలం ఈ సముద్రుడు నీ ఆలయమును ఉంచడు అని ఆ విగ్రహం అక్కడ ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత కొంతమంది భక్తులు వచ్చి ఇటువంటి విగ్రహం యొక్క నమూనా తిరుపతిలో కూడా కొండ దగ్గర ఉంటే మాకు కావాలని కోరుతున్నాం, బేడి ఆంజనేయుడు చూడాలంటే, అప్పుడు హనుమంతుడు వాళ్ళ కోసం అటువంటి విగ్రహాన్ని ప్రసాదించాడు. ఆ హనుమంతుడు అన్నమాట ఈ బేడీలు వేయబడిన హనుమంతుడు, ఆనాడు జగన్నాథుని కోసం ఏర్పాటు చేయబడిన విగ్రహం. అందుకే ఇప్పటికి కూడా తిరుపతిలో ఆ విగ్రహం మనకి దర్శనమిస్తుంది. ఇది తెలియక చాలామంది భేంట్ అంటే కానుక గనక, అక్కడ కొంతమంది భేంట్ అయ్యారు గనక భేంట్ ఆంజనేయుడు అంటున్నారు, కానీ పరాశర సంహితలో ఈ కథ ఉన్నది. పరాశరుడు వ్యాసుడి తండ్రి అండి, ఆయన చెప్పిన కథను కూడా నమ్మకపోతే అది మన కర్మ. నేను మహాత్ముల యొక్క కథలే చెబుతున్నాను, ఏదో చందమామ కథలు, బొమ్మరీళ్ళు కథలు కాదు, సరదా కథలు కాదు చెప్పడంలా. కాబట్టి అప్పటి నుంచి ఆయన బేడి ఆంజనేయుడయ్యాడు. ఈ బేడీలు వేసుకున్న, సంకెళ్ళు వేసుకున్న శృంఖలాబద్ధ ఆంజనేయుణ్ణి భక్తితో స్తుతిస్తే వాడు సంసార బంధముల నుంచి విముక్తి పొందుతాడు, వాడి జీవితంలో కారాగారం చూడగట. అందుకనే మంగళవారం నాడు, శనివారం నాడు సంకెళ్ళు వేయబడిన హనుమంతుని యొక్క స్తోత్రం చేసినా, ఆయన్ని పూజించినా, లేక తిరుపతి వెళ్ళినప్పుడు దర్శనం చేసుకున్నా, లేక ఎప్పుడో మేము జగన్నాథుడి దగ్గరికి వెళుతున్నాం 2021లో, అప్పుడు అక్కడ భక్త జయదేవుడు అష్టపదులు చెప్పుకుంటాం, అప్పుడు వచ్చి ఆ ఆంజనేయుడిని చూడండి, ఆయన దర్శనం చేసుకోండి, ఈ సంసార బంధాల నుంచి విముక్తి పొందుతాం, సకల శుభాలు పొందుతాం. ఎన్ని లీలలు ఉన్నాయండి అసలు హనుమంతుడివి, అవన్నీ చాలా గొప్పది. శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి వరణో రఘువర విమల యశ జోదాయక ఫలచారి బుద్ధిహీన తను జానికై సుమిరో పవన కుమార బలబుధి విద్యా దేహు మొహి హరహు కలేశ వికార జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీశ త్రిలోక ఉజాగర రామ దూత అతులిత బల ధామా అంజన పుత్ర పవన సుత నామా మహావీర విక్రమ భజరంగి కుమతి నివార సుమతి కేసంగి కంచన వరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ హాత వజ్ర అరుధ్వజ విరాజై కాంతే ముంజజనే ఊచాజై శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహా జగవందన విద్యావాన గుణీ అతి చాతుర రామ కాజ కనివేకో ఆతుర ప్రభు చరిత్ర సునివేకో రసియా రామ లఖన సీతా మను బసియా సూక్ష్మ రూప ధరిసియహి దిఖావా వికట రూప ధరి లంక జరావా భీమ రూప ధరి అసుర సంహారే రామచంద్రకే కాజ సవారే లాయ సజీవన లఖన జియాయే శ్రీ రఘువీర హరకి ఉరలాయే బహుత బడాయి
కహారత సమ తుమ ప్రియ భాయి సహస వదన తుమ్హరో యశ గావై అస కహి శ్రీపతి కంఠ లగావై సనకాదిక బ్రహ్మాది మునీశ నారద శారద సహిత హీశ యమ కుబేర దిగ పాల జగాతే కవి కోవిద కహి సకై కహాతే తుమ ఉపకార సుగ్రీవహి కిన్హా రామ మిలాయ రాజపద దిన్హా తుమ్హరో మంత్ర విభీషణ మానా లంకేశ్వర భయే సబు జగ జానా యుగ సహస్ర యోజన పరభాను లీయోతాహి మధుర ఫల జాను ప్రభు ముద్రికా నేలి ముఖమాహి జలధి లాంఘి గయే అచర జనాహి దుర్గమ కాచ జగతకే జేతే సుగమానుగ్రహ తుమ్హరే దేతే రామ దువారే తుమ రఖువారే హోతను ఆజ్ఞా బిను పైఠారే సబ సుఖ లహై సుమారి శరణా తుమ రక్షక కాహు కో డరనా ఆపన తేజ సంహారో ఆపై తినో లోక అంకుటే కాంపై భూత పిశాచ నికట నహి ఆవై మహావీర జపు నామ సునావై నాశై రోగ హరై సబ వీర జపత నిరంతర హనుమత వీర సంకటసే హనుమాన చుడావై మన క్రమ వచన ధ్యాన దోలావై సబ పర రామ తపస్వీ రాజా తినకే కార్య సకల తుమ సాజా ఔర మనోరథ జో కోయిలావై తాసు అమిత జీవన ఫల పావై హైపర సిద్ధ జగత ఉజియారా సాధు సంతకే తుమ రఖవారే అసుర నికందన రామదులారే అష్ట సిద్ధి నవనిధి కే దాత అసవర దిన్హా జానకి మాత రామ రసాయన తుమ్హరే పాస సాదర తుమ రఘుపతి కే దాస తుమ్హరే భజన్ రామ గో భావై జన్మ జన్మకే దుఃఖ విసరావై అంతకాల రఘుపతి పురజాయి జగా జన్మి హరిభక్త గదాయి ఔర దేవత చేతన ధరయి హనుమత సేయి సర్వ సుఖ కరయి సంకట కటై మిటై సభు పీరా జోసు మీరై హనుమత బలవీరా జై 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 హనుమాను గోసాయి కృపా కరో గురుదేవ కి నాయి యహ శతవార పాఠ కరదోయి సోటకి బంది మహా సుఖోయి జోయక పఠై హనుమాను చాలీసా హోయ సిద్ధి సాకి గౌరీశ తులసీదాస సదా గరిచేరా కీ జై నాథ హృదయ మకడేరా పవన తనయ సంకట కరన్ మంగళమూరతి రూపు రాములఖన సీతా సహిత హృదయ బసహు సురభో శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ శ్రీరామ జయ.